చరభి రండరక్కసి నైజ శరీరంబునేల నలియంబడినన్ యోజనమున్నర మేర ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్య. ఆ మోసగత్తె కపటి మారువేషాలు వేసి రాక్షసి పోతన శరీరం విడిచిపెట్టింది కింద. చచ్చిపోగానే దాని శరీరం ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడిపోయింది. దాని శరీరం నేల మీద పడగానే దాని వీపు కింద పడి 12 మైళ్ళ పొడుగున్న చెట్లు పిండి పిండి అయిపోయాట. ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్య. ఒకటి రెండు కాదు, యోజనమున్నర మేర. యోజనం అంటే 8 మైళ్ళు, అర అంటే 12 మైళ్ళ పొడుగున్న పెద్ద పెద్ద చెట్లు గుండ పిండి అయిపోయాయి. అంటే దాని శరీరం దాని బరువు ఎలా ఉందో ఆలోచించండి. అలా పడగానే దాని కింద పడిపోయి మళ్ళీ అవన్నీ కూడా గుండ పిండే పొట్టుపొయ్యి కింద దాన్ని వాడుకున్నారటండి. చాలా కాలం పూర్వం పొట్టుపొయ్యిలో ఉండేవి, కూరేవారు కదా. ఈ చచ్చాక ఈ శరీరం తీసాక అడుగునున్న చెట్లన్నీ గుండపిండి అయిపోతే ఆ గుండ పట్టుకొచ్చి పొట్టుపొయ్యిలో కూరుకుని వంట చేసుకున్నారట. అది ఉపకారం చేసింది పాపం పోయే ముందు. ఇక ఇప్పుడు ఆ శరీరం అంత భయంకరకరంగా ఉంటే దాని సంగతి ముందే తెలుసు కనుక నువ్వు వచ్చావు నీ సంగతి నేను చూస్తానని ఆయన వెళ్ళి పాలు వంకతో దాని పాపాలని కడిగేశాడు. ఆ తరి గొడుగ నడిచన్ నూతన పుల్లాబ్జలోచనుడు హరి మృత్యుద్యోతన కృతముని సముదయ యాతన పోతన నెరింగి ఆ తన లీలను. దానిని రాగానే కనిపెట్టి మునుల ప్రాణములు తీసే యముడి లాంటి దానిని, నీ ప్రాణం నేను తీస్తానని అప్పుడే వికసించిన తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన కృష్ణుడు దాని చందుబాలు నోట్లో పెట్టుకుని పాలవంకతో దాని ప్రాణాలు మొత్తం తీసి దాని ప్రాణం తీశాడు. చచ్చిపోయిందిగా, అయినా వక్షస్థలం మీద ఇంకా ఆడుకుంటున్నట్ట. ఇక్కడే ఒక తమాషా జరిగింది. ఈ పోతన లోపలికి వచ్చే ముందు యశోద రోహిణి మాత్రం కొంచెం ఎందుకు అనుమానం వచ్చి మా కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దన్నారు ఆ పోతనని. వెంటనే అది ఏం చేసింది, ఇలా మాయ జల్లింది. మాయ జల్లగానే యశోద రోహిణి ఆవిడ బంధువులు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళ బొమ్మల్లో బిగుసుకుపోయి ఉన్నారు. అందుకే వాళ్ళంతా కృష్ణుడిని ప్రాణం తీయడానికి అది పెడుతున్నా ఏం చేయలేకలా గుడ్లు అప్పగించి చూశారు. అంటే శరీరం కదలకుండా స్తంభించిపోయింది. ఇప్పుడు కృష్ణుడు దాని వక్షస్థలం మీద ఆడుకుంటూ పాలు తాగుతున్నట్టుగా ఇంకా వక్షస్థలాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుంటూనే ఉన్నట్టు. ఇంకా వదలలా, చచ్చింది అయినా ఈయన వదలడంలా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఇక్కడ పోతనగారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. భాగవతంలో అపూర్వమైన ఘట్టాల్లో ఇదో ఘట్టం. ఆయనకి ఈ పోతన చనుబాలలోని విషం ఒక విషం అండి. విషధర రిపుగ మన్ను నీకి నివిషగల సుఖు నీకి నివిమల విషశయ్యను నీకిన్ విష భవ భవ జనకున్నకున్ను విషకుచెచ్చు విషముగునుట విషమే తలపన్. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎక్కి తిరుగుతాడు, గరుత్మంతుని మీద ఎక్కి తిరుగుతాడు. ఆ గరుత్మంతుడు ఎవడు, విషధర రిపు కామానుడు. విషమును ధరిస్తాయి గనక పాములకు విషములు విషధరములు అని పేరు. విషధరము అంటే సర్పం, ఎందుకంటే సర్పము యొక్క కోరలలో విషము ఉంటుంది కాబట్టి విషధరము అనగా సర్పం. సర్పమునకు రిపు శత్రువు ఎవరు, గరుత్మంతుడు. పాముల్ని చీల్చి సేమ్యాలు తిన్నట్టు నూడిల్స్ తిన్నట్టు తినేస్తాడు ఆయన. అటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగే విష్ణువుకి ఈ విషం ఒక పెద్ద విషమా. విషకళ సుఖునికిని, పూర్వం పాలసముద్రంలో విషం పుట్టింది. ఆ విషమును శివుడు తన కంఠంలో పెట్టుకున్నాడు. అంతటి విషమును కంఠంలో పెట్టుకున్న శివుడికి ఈయన మిత్రుడు. అటువంటి వాడికి ఈ విషం ఓ లెక్క. విమల విషశయ్యను నీకిన్, విషము అంటే నీరు అని ఒక అర్థం. ఎప్పుడూ నీళ్లలో ఉంటాడు, సముద్రంలో ఉంటాడు ఆయన. అటువంటి వాడికి ఈ విషం ఒక లెక్క. విషభవ భవ జనకు నీకిని, విషము అంటే నీరు. నీటిలోంచి పుడుతుంది కనుక తామర పువ్వుకి విషభవము అని పేరు. ఆ తామర పువ్వులోంచి పుట్టినవాడు ఎవడు, బ్రహ్మ. విష భవ భవ అంటే విషము నుండి పుట్టిన, తామర పువ్వు నుండి పుట్టిన బ్రహ్మగారు ఆయనకి తండ్రి. బ్రహ్మనే కన్న తండ్రియే. అటువంటి వాడికి విషముతో కూడిన పూతన చనుబాలలోని విషము తాగడం పెద్ద విషయం కాదు. మనలాంటి వాళ్ళకైతే అది గొప్ప విషయం తప్ప. ఇంకా వక్షస్థలం మీద ఆడుకుంటూనే ఉంటున్న ఆయనను చూచి పూతన చావగానే ఆవిడ ప్రయోగించిన మంత్రప్రభావం తొలగడం వల్ల బిగుసుకుపోయిన శరీరములతో ఉన్న యశోదా రోహిణి తిరిగి యథాస్థితికి వచ్చి పరుగు పరుగున కుర్రాడి దగ్గరకు వచ్చి, ఇంకా నేల మీద కూలిపోయిన పోతన యొక్క వక్షస్థలం మీద కూర్చుని పో, అలుతాగాలనుకుంటున్నామని ఆయన నీకు భయం ఎట్లేదట్రా అని వాడిని చేత్తో పొచ్చుకుని పైకెత్తి, మా బాబు ఎంత అదృష్టవంతుడో, ఏ మంచి ముహూర్తంలో పుట్టాడో, ఏ నక్షత్రంలో పుట్టాడో, ఈ దిక్కుమాలని పేరుకు వచ్చి చంపాలనుకుని అదే పేరుగైపోయింది, అబ్బా మా అబ్బాయిని ఎవరో దేవతలు రక్షించారనుకుందిట ఆవిడ. ఈయన ఆవిడని భక్షించాడని తెలియక మా అబ్బాయిని భక్షించాలని వచ్చిన దుర్మార్గురాల్ని చంపి మా అబ్బాయిని ఏ దేవుడు రక్షించాడో, ఈ కుర్రాడికి ఏమైనా పోత ప్రేత పిశాచాలు సోకాయేమో అని అనుకుని వెంటనే అప్పటికప్పుడే బుడుంగు బుడుంగుమని ఎదురుకుండా యమునానదిగా అందులో ముంచి స్నానం చేయించారు. ఆయన ఒళ్ళంతా ఆవు మూత్రం రాశారు, ఆవు పేడ పూశారు. ఆవు మూత్రం ఆవు పేడ రాస్తే పిల్లలకి అకాల మరణం రాదు. ఆ తర్వాత వాళ్ళు ముందు అంగన్యాస కరన్యాసం చేసుకుని బీజములతో ఆడవాళ్ళంతా చేరి, నాయన శ్రీకృష్ణ నీ అడుగులు అజుడు రక్షించుగాక, బ్రహ్మదేవుడు నీ పాదాలు రక్షించుగాక, నడుము నారాయణుడు రక్షించుగాక, వక్షస్థలాన్ని అధోక్షదుడు రక్షించుగాక, నరసింహస్వామి నీ వెన్నుపూసని రక్షించుగాక, నీ శిరస్సుని సహస్ర శీర్షుడైన విష్ణువు రక్షించుగాక, నిన్ను వెనక ముందు పృశ్రి గర్భుడు వాసుదేవుడు రక్షించుగాక, ఇటు ఇటు రెండు వేపుల పక్కల్ని పారిశ్రములయందు నారాయణుడు సునందుడు రక్షించుగాక అని విష్ణువు యొక్క నామాలు చదివి, విష్ణుమూర్తి నిన్ను రక్షించుగాక అని న్యాసం చేశారు. మహాన్యాసంలాగా రక్షోన్యాసం చేశారు. ఆయనే నారాయణుడిని తెలియక నారాయణుడిని నారాయణుడు రక్షించుగాక అన్నారు పాపం అమాయకులు గనక. ఈ విధంగా రక్షించమని తిరిగి తీసుకెళ్ళి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఎంత గుండెలు బెంబేలెత్తిపోయిందో యశోదాదేవికి, మా అబ్బాయి మా అబ్బాయి అని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, ఈ దౌర్భాగ్యాలు వచ్చింది బాబోయ్, ఇంకెవరో వచ్చి మా అబ్బాయిని ఏమీ చేయకుండా భగవంతుడు రక్షిస్తే పరమాన్నాన్ని అందరికీ పంచిపెడతాను, జీడిపప్పులు కిస్మిస్సులు వేసి అని పరమాన్నం పంచిపెడతానని ఒప్పుకుంది. పూర్వం పరమాన్నం పంచిపెట్టేవారండి పిల్లల కోసం అని, పిల్లలు పుట్టేవాళ్ళు అంత జాగ్రత్తగా చూసుకోండి, కొడుకు పుట్టగానే మంచి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి 10 మంది పిల్లలకు పెట్టారంటే పిల్లలకి ఎంత బాగుంటుందో భవిష్యత్తులో. అంటే మీకనే కాదు మీ మనవరికి మనవరాళ్ళకి కూడా చేయించండి. ఇక్కడ మళ్ళీ మాకు పిల్లలు పుడతారా అని మీరు అడగచ్చు. అక్కడ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో శిశువుల యొక్క వంకతో వారందరికీ కూడా పంచిపెట్టాలని శాస్త్రం అన్నమాట. ఆ తర్వాత పిల్లవాడి గురించి వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా బండ్లెక్కి ఎక్కడో కట్టవలసినటువంటి కంసుడికి కట్టవలసిన కప్పం కట్టి మహావేగంగా ప్రయాణం చేసి నందుల వారు అక్కడికి వేంచేశారు. సరిగ్గా నందుడు వాకిట్లోకి అడుగు పెట్టగానే ఇదిగో ఈ 12 మైళ్ళ పొడుగు శరీరం వెల్కమ్ బోర్డ్లా కనబడింది. ఆయనకి మతిపోయింది, ఎంత చిత్రం ఇది, నేనక్కడ వసుదేవుణ్ణి కలిసినప్పుడు గోకులములో ఉత్పాతములు పుడతాయి, పిల్లాన్ని జాగ్రత్తగా కాపాడు అన్నాడు వసుదేవుడు. ఇక్కడ అన్నట్టే జరిగింది, ఉత్పాతములు పుడతాయని ముందే ఎలా చెప్పాడు, బహుశా ఆయనకి దివ్య దృష్టి ఉంది, ఆయన మహాయోగి అనుకున్నాడనమాట అని మనస్సులో వసుదేవుడు పొగిడాడు. రాగానే ఆయనకి కృష్ణుడు శుభంగా ఉన్నాడు, ఆయనకి ఏ గండం లేదనే విషయం తెలిసింది, అందువల్ల సంతోషించాడు. రాగానే రాక్షసీ శరీరం కనబడితే ఎవరికైనా భయం కలుగుతుందిగా, ఈ రాక్షసీ శరీరం వల్ల ఆయనకు ముందే అనుమానం వచ్చింది, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. కృష్ణుడు బాగానే ఉన్నాడంటే ఆయనకు పాలిచ్చిన ఇవిడే చచ్చిపోయిందండి అని చెప్పారు. అమ్మాయ గండం వచ్చిన గండం గడిచి మా పిండం మాత్రం సుఖంగా ఉందని ఆనందపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు మరి కుర్రాడు, ఒకసారి కళ్ళారా చూసుకున్నాక యాదవులందరినీ పిలిచి మామూలు శరీరాన్ని పట్టుకెళ్ళడానికే 4 మొయ్యాలి, అటువంటిది ఇదేమో 12 మైళ్ళు పొడుగుంది, దీన్ని పాడి మీద ఎవడు పట్టుకెడతాడు, దీన్ని మోసేవాడు వాడు పాడెక్కాలి, అందువల్ల దీనిని ఇలా మొయ్యలేమని గ్రహించి ఆయన చాలా చమత్కారం చేశాట. కఠోరంబగు పూతన జడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వగు వటారంబున పటీరంబు గ్రహించి దహించిరంత. వెంటనే ఒరే ఈ శరీరాన్ని మనమెవరం మొయ్యలేవురా, దీన్ని మొయ్యడం కష్టం, మనకి తోచిన బుద్ధోడు చెబుతున్నాను వినండి, గొడ్డళ్ళు పట్టుకురండి, పుల్లలు నరికినట్టు నరికేయండి, ఏ పార్ట్గా పార్ట్ అన్నాడు. వాళ్ళంతా గొడ్డళ్ళు పట్టుకొచ్చారు, వేళ్ళొకళ్ళు చేతులొకళ్ళు ముక్కొకడు కాలొకడు చెయ్యి ఒకడు దొరికింది దొరికినట్టు నరికి ముక్కలు ముక్కలు చేసేశారు. ఈ ముక్కలన్నీ పట్టుకుపోయారు. పట్టుకుపోయి వాళ్ళ ఊరికి దూరంగా ఒక చిన్న మైదాన ప్రదేశంలో చెట్లు గుట్టల కింద పేర్చి ఈ ముక్కలు దాని మీద వేసి చితికి నిప్పు పెట్టారు. దానికి కూడా చితికి నిప్పు పెట్టాడు పాపం నందుల వారు, దానికి కూడా ఎక్కడ అదృష్టం, వాళ్ళ అమ్మకు కూడా పెట్టాడు లేదు ఆయన, దీనికి పెట్టాడు యోగం వల్ల. ఈ చితికి నిప్పు పెట్టగానే పెటిల్ పెటిలు అనే శబ్దంతో ఆ ఎండిపోయిన కట్టెలు అంటుకున్నాయి, ఆ శవం తగలబడ్డం మొదలయ్యింది. అప్పుడు జరిగిందటో తమాషా, పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. ఆ చితి పెటిల్ పెటిల్ అనే శబ్దంతో కాలిపోయింది, శవం తగలబడింది. ఆ శవం నుంచి దుర్వాసన రాలేదట, అదొక దౌర్భాగ్యపు స్త్రీ కదా, దాని శరీరం తగలబడితే కుళ్ళు వాసన రావాలి, కానీ శరీరం నుంచి వాసన రాకుండా అగరువత్తులు కట్టలు కట్టలుగా వెలిగిస్తే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. ఎందువల్ల, నిజానికి అది పరమ పాపాత్మురాలే, కానీ దాని దేహ కల్మషం అంతా పాలు అనే వంకతో శ్రీకృష్ణుడు తాగాడు. అంటే ఆయన తాగింది పాలు కాదు, పాపాలు, పాపాలు పాలు కింద తాగేశాడు ఆయన. దానితో దాని శరీరం పరమ పవిత్రమైన గంధపు చెక్కలా అయిపోయింది. అందుకే దాని శరీరం తగలబడుతూ ఉంటే అగరు పరిమళముల పొగలు వెడలే అన్నారు. ఎంత అదృష్టవంతురాలండి, ఆయనకి పాలిచ్చింది, కన్న తల్లికి ఇచ్చే గతిచ్చాడు ఆయన. అంటే చంపాడు, కానీ చంపి తాత్కాలికమైన బాధే, ఆ తర్వాత శాశ్వత వైకుంఠం ఇచ్చేశాడు ఆయన. వెన్నులికి ఒక పరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికి, విష్ణుమూర్తికి ఒక్కసారి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన బాలఘాతిని పోతన మోక్షానికి వెళ్ళింది. అటువంటప్పుడు వెన్నుకని పెంచి భక్తిని చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. విష్ణువుని కని పెంచి భక్తితో రోజు చన్నుబాలిచ్చే స్త్రీకి పునర్జన్మ ఉంటుందా? విషంతో కూడిన చన్నుబాలిచ్చిన రాక్షసికే మోక్షం వస్తే ఆయనని కని పెంచి పాలిచ్చిన యశోద వంటి స్త్రీలు ఏ లోకానికి వెడతారో ఆలోచించండి. హరిగని చన్నులు కుడిపిడి తరుణులు ప్రాపించుగతులు తడవన్వశమే హరి ఆరగించుటకు పాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల జరించు. విష్ణువుకి పాలిచ్చే స్త్రీలు ఏ లోకానికి ఎడతారో ఎవరూ చెప్పలేము. ఆయనకి పాలిచ్చే ఆవులు కూడా మోక్షము యొక్క చెట్ట చివరి స్థానానికి వెళ్ళిపోతాయి. ఇక మోక్షంలో కూడా ఉత్తమ స్థానాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ అటువంటి ఉత్తమ స్థానాలు కడతాయి. శ్రీకృష్ణుడు తన మీద కాళ్ళు చేతులు పెట్టి ఒకసారి పాలు తాగ్గా హరి జనని అయిపోయిందన్నారు. హరి జనని పగిది పరగతి కరిగెను దురితముల వాసి అసురంగనయున్. శ్రీకృష్ణుడిని కన్న తల్లికి కూడా అంత గతి ఇవ్వలేదట ఆయన, అంత గతిని ఆవిడకి ఇచ్చాడు. ఆయనకి స్పర్శతోటే మోక్షం ఇచ్చే లక్షణం ఉంది కనుక, ఆయన దృష్టితోటే మోక్షం ఇస్తాడు, స్పర్శతో మోక్షం ఇస్తాడు, వాళ్ళు ఎవరైనా ఒకటే ఆయనకి. ఇప్పుడు ఆ పోతన శరీరం నుంచి వస్తున్న సువాసన పీల్చి వీళ్ళు తెల్లబోయి, ఇదేమిట్రా, ఇది పరమ దౌర్భాగ్యురాలు, దీని శరీరము నుంచి ఇలాంటి వాసన వచ్చింది, ఏమిటో కారణం అనుకున్నారు. పాపం కొంతమంది అమాయకులు ఉంటారుగా, ఆ ఏదో గంధం చెట్టు వెళ్ళిందేమోలేండి అందులోకి అనుకున్నారట. ఏ గంధం చెట్టు వెళ్ళినా ఈ గంధం చెట్టు వాసన కాదు ఇది, ఇది ఒక అపూర్వమైన వాసన, నారదుడు వస్తుంటే ఇలాంటి వాసన వచ్చేది, అంటే వైకుంఠ వాసన ఇది అని కొంతమంది గ్రహించారు. ఏదైనా కృష్ణుడు కారణ జన్ముడు, ఆయన అనుగ్రహంతో ఈ పాపాత్మురాలు పరమ పుణ్యాత్మురాలు అయిపోయిందని మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడి నుంచి వాళ్ళంతా ఇళ్ళకి వచ్చారు. ఈ కథ విన్నాడండి పరీక్షిత్తు, ఆయనకి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. ఎటువంటి అపూర్వ ఘట్టం విన్నాను. విష్ణుమూర్తికి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన పాపాత్మురాలు కూడా మోక్షానికి వెళ్ళిందా? ఆయన ఎంత కరుణాసముద్రుడు, ఆయన స్పర్శ, ఆయన దర్శనం మానవుల్ని ఎటువంటి నీచులనైనా అనుగ్రహిస్తాయి అని ఆనందంతో ఉప్పొంగి మళ్ళీ అన్నాడప్పుడు, అసలు ఆ భగవంతుడు ఏ అవతారాల్లో ఎప్పుడెప్పుడు ఏ లీలలు చేస్తాడో ఎవరికీ తెలియదు, కానీ ఆయన చేసిన అన్ని అవతారాలలో అన్ని లీలల్లోనూ కూడా లోకానికి మోక్షాన్ని ఇచ్చే లక్షణం ఉన్నది. ఆ కృష్ణుడి లీలలు భద్రాయతనములు, మంగళకరములు. భగవంతుడు ఏ అవతారంలో ఏ పని చేసినా సరే అది ఒక్కసారి వింటే మనకి శుభం తప్ప అశుభం రాకుండా చేస్తాయి. అందుకే అవి వింటూ ఉంటే ఇంకా 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 వినాలనిపిస్తుంది. చెవులు ఎక్కువైపోయింది, పురాణం ఎక్కువైంది, చెవులకి తనివయ్యింది, వదిలిపెట్టండి బాబోయ్ అనిపించటం లేదు ఆయనకి. అందుకని తనివి తీరదన్నాడు. పాయదు చిత్తంబు చెవుల పండువు చేయు, నా మనస్సుకి తృప్తి లేదు, ఇంకా 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 వినాలనిపిస్తోంది. చెవులకి పండుగగా అనిపిస్తున్నది నీవు చెబుతున్న శ్రీకృష్ణుని యొక్క లీల అమృతం. ప్రభు సుఖయోగేంద్ర ఇంకా ఆయన ఏం చేశాడు? ఆయన కథలు ఉరు సంసార పయో నిధి తరణంబులు పాప పుంజ దళనంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబులు. పెద్ద ఈ సంసారం అనే సముద్రం దాటాలంటే, సంసారం చాలా పెద్ద సముద్రం, ఈ సముద్రాన్ని దాటించే నౌకలు కృష్ణుని యొక్క స్మరణ, శ్రీకృష్ణ స్మరణ మనల్ని సంసారాన్ని నుంచి దాటించేటటువంటి నావ. మనం చేసిన పాపములు ఓ పిండి ముంత. పొద్దున పూట చూసారుగా పూరీ చేసేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి పూరీ కూర చేస్తున్నప్పుడు వంటవాళ్ళు చూడండి, మీకు తెలుస్తుంది, ఆ చపాతీ పిండిని టప టప ముద్ద కింద తెగబాదేస్తారు. మన పాపములనే పిండి ముద్దని బుద్ధి నాశనం చేసే పవిత్రత కలిగినవి శ్రీకృష్ణ స్మరణాలు. అంటే మన పాపపుణ్యాలన్నీ నాశనం చేస్తుంది, అది ముద్ద కింద చేసి అవతల పారేస్తుంది. సంపదలను ఇస్తాయి శ్రీకృష్ణ స్మరణములు. మోక్షం రావాలంటే శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు విని తీరాలి. అందుకే అడుగుతున్నాను, ఇంకా కృష్ణుడు ఏం చేశాడు, ఆయన చేసిన లీలలన్నీ వినిపించు అనగానే, సరే చెబుతున్నాను విను. ఒకరోజున శ్రీకృష్ణుడు సరిగ్గా జన్మ నక్షత్రం నాడు బోర్లా పడ్డాట. కృష్ణుడు ఏ నక్షత్రంలో పుట్టాడు, రోహిణి, సరిగ్గా రోహిణి అంటే ఇంచుమించుగా 28వ రోజుకి రోహిణి నక్షత్రం వచ్చింది. నక్షత్రాలు 27 కదా, అందువల్ల ఆయన పుట్టిన 28వ రోజు నాటికి మళ్ళీ రోహిణి నక్షత్రం రాగానే బోర్లా పడ్డాట. సాధారణంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది, కొందరు ముందే పడతారులేండి, కానీ జన్మ నక్షత్రం నాడు పుడితే మాత్రం ఎవడన్నా తన జన్మ నక్షత్రము నాడు బోర్లా పడిన వాడికి 100 కంటే ఎక్కువ ఆయు ఉంటుందని, అటువంటి వాడు జగద్గురువు వంటి ఖ్యాతి పొందుతాడని శాస్త్రం. అందుకనే కృష్ణుడు కావాలని మళ్ళీ జన్మ నక్షత్రం నాడే బోర్లా పడ్డాడు. పూర్వకాలంలో ఒక నియమం ఏంటంటే, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టాలి. మంచి ఆవు నేతితోటి కమ్మగా బొబ్బట్లు తయారు చేసి ఆ బొబ్బట్లు అలా ఒక పెద్ద చాప మీద పరిచేవారు. ఆ చాప మీద బొబ్బట్లు పరిచాక ఈ పిల్లవాడిని దాని మీద పడుకోబెట్టాలి. మళ్ళీ కొంచెం బొబ్బట్లు చల్లారాల్సమా, అప్పుడు వేడివేడిగా అయితే వీడు బొబ్బ పెడతాడు, అప్పుడు బొబ్బట్లు అవుతాయి నిజంగానే. అలా కాకుండా చల్లారినటువంటి బొబ్బట్ల మీద అలా బోర్లా పెట్టి ఎక్కువసేపు ఉంచకూడదట. మళ్ళీ ఎంతసేపు ఉంచాలి, గోదోహన మాత్రకాలం, ఆవు పాలు పితికే సమయం ఎంతసేపు పడుతుందో అంతసేపు కంటే ఎక్కువసేపు ఉంచకుండా తీసేయాలి. తీయకపోతే ఏమవుతుందంటే బొబ్బట్లో కొంచెం ఉప్పుతనం వచ్చే ప్రమాదం ఉంది, కుర్రవాళ్ళు కదా మరి. అందుకని తీయగా ఉన్న బొబ్బట్లకి మళ్ళీ ఇంకో లక్షణం రాకుండా పరమాత్ముడు ఆయన ఏం చేసినా అది ఒక అందమే అనుకోండి. అందుకని కించిత్ కాలం బొబ్బట్ల మీద పడుకోబెట్టి టక్కన తీసేసి అప్పుడు ఈ బొబ్బట్లు పంచిపెట్టాలి. అందులో ఏమిటంటే, పడుకోబెట్టిన బొబ్బట్టు మాత్రం పురోహితుడికి ఇవ్వాలట, అన్నీ ఆయనే పడతాడు. అందుకని కుల పురోహితుడికి మొదటి బొబ్బట్టు ఇచ్చేవారు పూర్వం ఈ ఇంటికి పురోహితుడికి ఎప్పుడు కూడా. అందుకే ఈ మధ్యన మాకు పురోహితుడు ఉంటే ఆయనకు బొబ్బట్టు ఇవ్వగానే ఏంటండి బొబ్బట్లో ఉప్పేశారని అడుగుతాడు ఆయన, ఆయనకి అసలు హాస్యం తెలియదు. సరే మొత్తం మీద ఏది ఏమైనా ఇలాంటి ఎన్ని బొబ్బట్లు తింటే పురోహితుడికి అంత గొంతుకు వస్తుంది, లేకపోతే శంభోశంకరాన్ని అరవగలుగుతున్నారంటే ఈ బొబ్బట్ల ప్రభావం కూడా అయ్యి ఉండదు. బొబ్బలు పెడుతున్నాడంటే బొబ్బలు పెట్టడానికి బొబ్బట్లు మొదలు కారణం. మొత్తం మీద ఏది ఏమైనా సరే బొబ్బట్లు ఆ తర్వాత అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి పేరెంటల్లో పంచిపెట్టి కనీసం 10,000 బొబ్బట్లకి తక్కువ కాకుండా పంచిపెట్టేవారటండి. ఆ కాలంలో ద్రౌపదీదేవి ఉప పాండవుల కోసం 5 పుట్టగానే 5 50,000 బొబ్బట్లు పంచిపెట్టింది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. అందుకని కృష్ణుడు బొబ్బట్లు మీద పడుకోబెట్టారు. బోర్లా పడగానే తెల్లవారుజాము నుంచే మొదలు పెట్టేశారు. ఓ బొబ్బట్లు చేసేవాళ్ళు చేసినట్టే వంటవాళ్ళు ఒకళ్ళ ఇద్దరు, మనకు వల్ల 5 కాదు కదా, కొన్ని వేల మంది ఉన్నారేమో చేసేసారు. ఒక హాల్ నిండా బొబ్బట్లు చక్కగా చాప మీద వేశారు, బాగా నేతితో తయారు చేశారు. బొబ్బట్టు ఎప్పుడు కూడా నెయ్యి లేకుండా తినకూడదు, మంచి కమ్మగా కాచిన నేతులలో ముంచుకుని తినాలట, లేకపోతే ఆ బొబ్బట్టు కడుపులోకి వెళ్ళాక బాధ పెడుతుంది. అందుకని నెయ్యి కూడా పోశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని కాసేపు దాని మీద పడుకోబెట్టి తీసి ఆయనకి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టేసింది యశోదాదేవి. ఆయన పని అంతవరకే పాపం, పాపం పిచ్చి పిల్లలకు తెలియదు. కానీ మా చిన్నప్పుడు కూడా మా అమ్మ అనేది, ఒరే నువ్వు బోర్లా పడ్డప్పుడు బొబ్బట్ల మీద పడుకోబెట్టావు రానని, నాకేం ఉపయోగం అమ్మా మీరు తినేశారు కదా అన్నా నేను. చిన్నపిల్లడికి పాలు తప్ప బొబ్బట్లు పెట్టగా మరి, అందువల్ల మన పేరు మీద ఎన్ని ఫంక్షన్లు చేసినా మనకి తెలియదు. కాబట్టి మొత్తం మీద శ్రీకృష్ణుడిని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన బోర్లా పడ్డాడనే ఉద్దేశ్యముతో ఇంత పేరంటం చేసి బొబ్బట్లు చేసి దాని మీద పడుకోబెట్టి ఆ తర్వాత దీనికి మాత్రం పాలిచ్చి నిద్ర పుచ్చింది. ఉయ్యాల తొట్లో పడుకోబెట్టింది. ఇక్కడ రాశారు పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. ఏమని, బాలకుండొదికిలబడ నేర్చెనని జన్మ నక్షత్రమందొక్కనాడు నందు పొలతి వేడుకతో అడ పొరుగు వ్రేతల జీరివాదిత్రగీతారవంబు చెలగ వారికి చీరలు అన్నంబు మొదవుల అడిగినట్టులిచ్చి బాలు తీయమెసగ పానుపు పై చేర్చి నిదురపుచ్చి గోప నివహమునకు గోపికలకు పూజ కొమరార చేయుచు జనని కొడుకు మరిచే సంభ్రమమున. పేరంటానికి అందరినీ పిలిచింది, మా అబ్బాయి బోర్లో పెట్టాడండో, జన్మ నక్షత్రం అండో అని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే ఆడవాళ్ళంతా ముత్తైదువులు వచ్చారు, ముత్తైదువులు కాని వాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ చూస్తూ ఉండగా పిల్లవాడి మీద అక్షతలు వేయించింది. ఈయనకి మాత్రం పాలిచ్చి ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. ఈయన వెళ్ళి అడ్డం ఫంక్షన్కి, అందుకని నిద్రపోను ఆయన అంది. అరే అబ్బాయి కాస్త పేరెంట్ అయ్యేదాకా నిద్రపోయా, నువ్వు ఆరంటం పెట్టకే అంది. పిల్లలు లేస్తే అసలు ఫంక్షన్ జరగదు కనుక. సరే ఆయన నిద్రపోయాడు. ఇప్పుడు మొత్తం ఆడవాళ్ళందరికీ కింద గంధము పుయ్యరుగా, పన్నీరు గంధము పుయ్యరుగా, కస్తూరి వాటర్గా ఏవో ఉంటాయిగా పేరెంటాల్లో రకరకాల పన్నీరు బుడ్లు కొట్టింది. వాళ్ళందరికీ పసుపు కుంకాలు పెట్టింది, చీరలు ఇచ్చింది, కానుకలు ఇచ్చింది, ఆభరణములు బంగారపు ఆభరణాలు ఇచ్చింది. అడిగినట్లు అందరికీ పేరంటం భోజనాలు వరసగా పెట్టేసింది. వేల మంది వచ్చారేమో వాళ్ళందరినీ ఒకే పంక్తిలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టింది. అందరినీ బొబ్బట్లు కూడా వచ్చాయో లేదో అడిగి తెలుసుకుంది. ఇదో తప్పక మాత్రం ఈ పూట మాత్రం బొబ్బట్టు తినండి అనండి. ఆ రోజుల్లో షుగర్ పేషెంట్ ఉండేవారు కదండి, అంతా నడిచి పనులు చేసేవారు. పూర్వం చక్కగా దంచడం, నడవడం, కష్టపడి పనులు చేయటం వల్ల రోగాలు రావు. ఇప్పుడు కష్టాలు ఎక్కడున్నాయి? నోరు ఎలా తెరిస్తే నోట్లో ఒక మెషిన్ వచ్చి అట్టు తోసేసి కుర్రని నోరు మూసేస్తుంది. అంటే కనీసం నవిలి తిరగడం అనే పని కూడా మానేసాం మనం. అవకాశం లేక కానీ ఎవడికి వాడి కుర్చీతో సైతంగా ఇంటికి పోవాలి, కుర్చీతో ఇక్కడికి రావాలి, కుర్చీలలో కూర్చోవాలి. దాంతో ఏమవుతుంది? బొజ్జాల పెరిగిపోతుంది, రోగాలు వచ్చి పడతాయి. కులాసాగా ఉన్నారంటే కూలేదు లాసి అన్నాడు ఆయన. ఏమండి అంటే ఏం చెప్పనురా, 70 ఏళ్ళు వచ్చాయి, 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా, డైజెషన్ పాడైపోయింది అన్నాడు. 70 ఏళ్ళు వచ్చాయి, 40 కంటే గారెలు తినలేకపోతున్నట్ట డైజెషన్ పాడైతే అంటే డైజెషన్ ఉన్న రోజులు ఎలా తిన్నాడు ఆలోచించండి. పూర్వం మంచి భోజనం తిండి పుష్టిలా ఉండేది, అందుకని అందరికీ కూడా తిండి బాగా పెడుతూ వారిని గురించి అడుగుతూ చీరలు అన్నము మొదవులు అడిగినట్టులు ఇచ్చి అనడం ద్వారా ఎవరు ఎంత అడిగితే అంత వడ్డించింది అన్నమాట. ఈ హడావిడిలో కొడుకుని మర్చిపోయింది. ఈయన ఏం చేశాడు? లేచాడు. నా కోసమేమో పేరంటం పెట్టావా, నన్ను మర్చిపోతావా అని తల్లి మీద కొంచెం ఆగ్రహించాడు. అంటే మనం వ్రతం చేస్తున్నప్పుడు వ్రతం మీదే దృష్టి ఉండాలి, ఏ పని చేస్తే దాని మీద దృష్టి ఉండాలి. పురాణం వింటున్నప్పుడు పురాణం అనేసి మధ్యలో బయటకు పెడితే దాని మీద దృష్టి పోదు. మరి సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు ఆ కథ మీదే దృష్టి, ప్రసాదం మీదే దృష్టి, వాటి మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం ఏర్పాటు చేసిన ఈ పేరంటములో ఆయన మీద దృష్టి లేదు, అందుకని ఆయన ఏం చేశాడు, ఈ వ్రతం కొంచెం పాడు చేద్దాం అనుకున్నాడు.